విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం దంష్ట్రాం విష్ణుం శశివర్ణం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పాదపద్మాలకు మళ్ళీ ఇవాళ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తూ రెండవ రోజు ప్రవచన కార్యక్రమంలోకి అడుగు పెట్టేశాను. చూస్తూ ఉండగా ఈశ్వరుడికి కాలుడు, కాలకాలుడు అని పేరు. మూసి తెరిచే లోపంలో మన ఆయువు మారిపోతుంది. ఈ ఆయువుని అదుపులో పెట్టి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించి నరకం పొందవలసిన, అంటే స్వామివారున్న స్థానంలోకి సరాసరి వెళ్ళిపోతామంటే ఎలా ఒప్పుకుంటాడైనా? అందుకని కాపలా వాళ్ళు తనగానే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, ఉత్తప్పుడు అంటే మర్యాదలు పాటించాలి, ఇప్పుడు ప్రాణాపాయ స్థితి వచ్చింది, ఒక్క మాకే కాదు తో ప్రార్థించారు. ఒక్కొక్క ప్రార్థిస్తే ఆయనే బయటకు వస్తాడు అది వాళ్ళకి తెలుసు. అందుకని చాలా భక్తితో ప్రార్థించారు. భాగవతంలో మహామధురంగా వర్ణించారు, దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హలాహలాహార అహిరాజకేయూర బాలేందు భూష సద్భక్త భోష శ్రీ గిరిజాసతి చిత్తాబ్జ మదభృంగ ఘన జటాజూట సంఘటిత గంగ కర్రతల అంతస్థిత సురుచిరసారంగ సహగర్వమతి దక్ష సవనభంగ. ఒక తామర పువ్వు ఆవిడ హృదయం. తామర పువ్వు ఎక్కడుంటే అక్కడ తామర పువ్వులో ఉన్న తేనె తాగడం కోసం తుమ్మెద చేరుతుంది. నువ్వు తెల్ల తుమ్మెదవి, అమ్మవారి హృదయ పద్మం అనేటటువంటి దానిలో ఉన్న తేని తాగడానికి. అటువంటి నీకు నమస్కారం. నీ జటాజూటంలో లోకాలని నాశనం చేయడం కోసం దూకుతున్న గంగానదినే బంధించిన వాడివి ఈ విషము లెక్క, అంచేత హాలాహలాన్ని ఆహారంగా స్వీకరించు, మమ్మల్ని రక్షించు. రోజు ప్రశాంతంగా పచ్చగడ్డి మాత్రమే మేస్తూ ఎవ్వరికీ అపకారం చెయ్యకుండా దురభ్యాసాల జోలికి వెళ్లకుండా ఉండే జింకని కూడా చేత్తో పట్టుకుంటావు నువ్వు అన్నారు. కరతల అంతస్థిత సురుచిర సారంగ, మీరు చూడండి ఎప్పుడైనా శివుడి యొక్క ఉత్సవ మూర్తులలో చేతిలో జింక ఉంటుంది. ఎందుకు జింకను పెట్టుకున్నాడో మనకి ప్రత్యేకంగా రుద్రయామళము ఇటు శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో కూడా చెప్పారు. జింకకున్న లక్షణం మాట వరసకు కూడా మద్యం తాగదు. ఇది అక్కడ మన వాళ్ళు బోర్డు పెట్టారు కదా, చుట్టా బీడీ సిగరెట్ ఇక్కడ కాల్చరాదు, మద్యం తాగరాదు, 7 రోజులు జైలు శిక్ష, 300 రూపాయలు జరిమానా. ఇది గట్టిగా 6 రోజుల్లో విధించకపోయినా కూడా పాపం చాలా జాగ్రత్తగా పాటించిందిట జంక. ఆ పురాణాలు బాగా చదివి బోర్డులు పెట్టారు ఇక్కడ. ఇలా దేవస్థానాలు సక్రమంగా పాటిస్తే అప్పుడు వేద నిలయాలు అవుతాయి. నిజంగా భగవంతుడు అక్కడ ఉంటాడు. శాస్త్రములలో చెప్పినట్టు ఎక్కడ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటే ఆయనంతా ఆయన దిగి వస్తాడండి. మనమేం కష్టపడక్కర్లా, తప్పక ఆయన మనకి దర్శనమిస్తాడు. ఆ నమ్మకం నాకు చాలాసార్లు ఉంది, చూశాను కూడా ప్రత్యక్షంగా. అందుకని ఎవరి జోలికి వెళ్లకుండా, వ్యసనాల జోలికి వెళ్లకుండా పవిత్రంగా ఉంటూ అపకారం చెయ్యకుండా ఉండడం వల్ల జింకని చేత్తో పట్టుకున్నాడు ఆయన. దేవతలు ఇలా స్తోత్రం చేశారు, అందుకే కరతలాంత స్థిత సురుచిర సారంగాని. నేను నా చిన్నప్పుడు ఇంచుమించుగా ఒక 14 ఏళ్ల వయస్సులో శ్రీనీలకంఠేశ్వర అనే మొగుటంతో ఒక శతకం రాశాను. అందులో ఎందుకని జింకని చేతిలో పెట్టుకున్నాడో స్వామి రాశాను శ్రీనీలకంఠేశ్వర మొగుటంతో. ధన గర్వాంధుల మోముల గన్నదు స్తోత్రముల్ పఠిం పంగబోదు అనయంబుల్ వినబోదు మూర్ఖజన గర్వాలాపముల్ పశ్చిమేయును సారంగము నిద్రవోవు సుఖియై ఉత్సాహియై ఉండు నీవును హస్తంబునదానిదాల్చదవు శంభూ నీలకంఠేశ్వరా. కొంతమంది ఎంత ధనం సంపాదించినా ఇంత కూడా అహంకారం పొందరు, వినయంగా ఉంటారు. అదేంటో తెలియదు, కొంతమందికి ఓ 4 రూపాయలు వచ్చేసరికి నా అంత గొప్పవాడు లేడని విర్రవేగడం మొదలెడతారు. ఇటువంటి వాళ్ళు గర్వాంధకారులు అన్నారు. ధనము వల్ల గర్వం తలకెక్కి వాళ్ళ కళ్ళకి పొరలు కమ్ముతాయి, చీకట్లు కమ్ముతాయి, ఇంక ఎవ్వరూ కనబడరు వారికి. ఈ ధనగర్వాంధుల ముఖం పొరపాటున కూడా చూడదు జింక. వీళ్ళని స్తుతించి ఏమండోయని యాచించదు డబ్బు కోసం. ఎవడైనా తనంత తాను నాకు ఇది ఇమ్మని అడిగితే అది యాచన. ఎవరైనా తోచింది ఇస్తే పుచ్చుకోకపోతే అహంకారం. ఈ 2 పండితులకి జ్ఞానులకి పనికిరావన్నారు. అందుకే ఎవరైనా తమంత తాము ప్రేమతో పండిస్తే స్వీకరించాలి. చా నువ్వివ్వడం ఏమిటి, పుచ్చుకోవడం ఏమిటి అని అహంకరించకూడదు. ఇవ్వని వాణ్ణి ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే అది ప్రమాదమే. కాబట్టి అడగరాదు, ఇస్తే కాదనరాదు. ఈ 2 జింక దగ్గర ఉంటాయి. మూర్ఖులు పలికే గర్వాలాపాలు వినదు. అటువంటిది ఏదో తోస్తే అంత పచ్చగడ్డి వేస్తుంది, మంచినీళ్లు తాగుతుంది, ఉత్సాహంగా ఉంటుంది, దానికి ఏం బెంగలు లేవు, రేపు ఎలాగనే బెంగక్కర్లా, జీతం పెరిగిందా తరిగిందా ఎవడేం చేస్తాడనే భయం అసలు లేదు, చచ్చిపోతున్నప్పుడు కూడా భయం ఉండదు దానికి. అందుకని నువ్వు దానిని శరీరంలో ఒక భాగంగా చేసుకుని చేతిలో ధరించావు స్వామి అన్నాం. అటువంటి సారంగపాణి నీకు నమస్కారం. హాలాహలం వల్ల లోకాలు తగలబడిపోతున్నాయి, మేమందరం నశించిపోతున్నాము, రక్షించు బాబోయని మొరపెట్టారు. కుయ్యో మొర్రో అనే శబ్దం కూడా పోతనగారు వాడారు. కుయ్యి అంటే బాబు రక్షించుము, మొర మా బాధ ఇది అని చెప్పుకోవడమే మొర అంటే, అంతకంటే ఏం లేదు. ఈ 2 శబ్దాలు వాడారు. దాంతో పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నవాడు నృత్యం ఆపి తక్కున పార్వతితో పాటు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళ దగ్గర నందీశ్వరాదులు స్వామివారు బయటికి రావడంతో వాళ్ళు పక్కకి తప్పుకున్నారు. ఏం దేవతలారా రాక్షసులారా, క్షీరసాగర మథనం మానేసి అందరూ కట్టగట్టుకుని వచ్చారేమిటి అన్నాడు స్వామి. ఏం చెప్పమంటారండి, ఏదో ధనం వస్తుంది, లక్ష్మి వస్తుంది, సంపదలు వస్తాయి, కామధేనువు పుడుతుంది, అమృతం పుడుతుంది అనుకుని మేము మొదలుపెట్టాం పని, తీరా భయంకరమైన విషం పుట్టింది, ఈ విషం మొత్తం లోకాలను దగ్ధం చేస్తోంది, రక్షించేవాడివి నువ్వు తప్ప ఎవరూ లేరు, దాన్ని భక్షించి నీ కుక్షిలోకి వెళ్లకుండా చూసి మమ్మల్ని రక్షించు అన్నారు. వెంటనే ఈయన పార్వతికేసి తిరిగి ఎప్పుడైనా అమ్మవారిని అడగకుండా చెయ్యట్టాయి అదొకటి ఆయనకి. సాధారణంగా గొప్పవాళ్ళు మంచి మంచి నిర్ణయాలు తీసుకునే ముందు పక్కనున్న భార్యామణిని చెయ్యమంటావా అని అడగడం ధర్మం అని పెద్దలు చెప్పారు, శాస్త్రాల నియమం అది. స్వామివారు కూడా పార్వతి చూసావా, వీళ్ళంతా నా భక్తులు, ప్రాణాపాయ స్థితిలో నా దగ్గరకు వచ్చారు, రక్షించమంటున్నారు, నువ్వేమంటావు, రక్షించమంటావా అన్నాడు. అలాగేనండి అంది. అయితే చూడు, ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను, దీన్ని భక్షిస్తానన్నాడు. ఇక్కడే ఒక తమాషా ఉంది. ఈ కథంతా పరీక్షిత్తుకి సుకుడు అనే మహర్షి చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు వింటున్న ఆయనకు అనుమానం వచ్చింది. ఏదో దేవతలు రాక్షసులు తమ రక్షణ కోసం శివుణ్ణి ప్రార్థించారనుకుందాం. శివుడు ఈ వీళ్ళంతా తన సంతానం గనక పిల్లలు గనక వీళ్ళని రక్షిస్తాను అని ఆ విషం తాగడానికి సిద్ధపడ్డాడు. కానీ చూస్తూ చూస్తూ పక్కనున్న అమ్మవారు పార్వతీదేవి, అందులో ఆయన తన భర్తని విషం తాగమని ఎలా అంది. ఏ స్త్రీ అయినా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ ఆయన్ని విషం తాగమంటారా, అనలేరు కదా. ఆవిడ ఎలా అంది, భార్య అందులో పరమపతివ్రత జగన్మాత తన భర్తని విషం తాగమని ఎలా అనుమతించింది అని ఓ ప్రశ్న వేశాడు పరీక్షిత్తు. అక్కడ శుకుడు చాలా అద్భుతమైన సమాధానం చెప్పాడు. మృంగడివాడు విభుండని మృంగడిది యుగరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు భర్త అని ఆవిడికి తెలుసు. ఆయన మింగేది స్వామివారి మల్లికార్జున స్వామివారి దగ్గర దర్శనానంతరం ఇచ్చే మధురమైన తీర్థం కాదు విషము అని తెలుసు. అది తాగితే ఇంకొకడు ఎవడైనా అయితే ఏమైపోతాడో తెలుసు. అయినా ఈ జగత్తంతా వాళ్ళ బిడ్డలు. ప్రజా అనే శబ్దానికి బిడ్డ సంతానం అని అర్థం. ప్రజలు అని మనం వాడుతున్న శబ్దానికి అర్థం ఏమిటంటే పిల్లలు సంతానం. వీళ్ళంతా తన సంతానం, తన పిల్లలు బాగుండాలి, అందుకని మన పిల్లల కోసం ఏమైనా చేద్దామండి, తాగేయండి విషము అంది. ఆ అనడం వెనకాతలు ఆవిడకు ఒక ధర్మం, ఒక ధైర్యం. ఏమిటి? నా మంగళసూత్రం గట్టిది, నా మెడలో ఉన్న మాంగళ్య బలం వల్ల స్వామివారికి ఏమీ అవ్వదు అన్నదట. మంగళసూత్రం పూనెంత వదినం మెలదు అంట. అసలు అమ్మవారి పేరే సర్వమంగళ, అందరికీ అన్ని రకములైన మంగళములను ఇచ్చే తల్లి. ఆవిడ భర్తకి గండం ఎలా వస్తుంది? ఆ ఇద్దరు అవినాభావ సంబంధం కలిగినటువంటి వాళ్ళు కనుక అమ్మ ఉన్నంత వరకు అయ్యవారికి, అయ్యవారు ఉన్నంత వరకు అమ్మవారికి ఏ గండము ఉండదు. ఈ ప్రజలందరి గండం గట్టెక్కించడానికి తాగమన్నది. ఆయన కూడా ఎంత తేలిగ్గా తాగాడో తెలిసిన, ఇంత కాలకోట విషం మొత్తం సమస్త లోకాలని ధూమంతో లేచి కాల్చి బూడిది చేస్తోందన్నారు ఆ సమయంలో. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధ లోకాదభ్రంభై వచ్చి చూడు అన్నాడు పోతన గారు. ఆకాశమంత ఎత్తు మంటలతో పొగలతో ఇంతంత నిప్పురవ్వలతో పైకి లేచిపోతున్న ఇంత కాలకోట విషాన్ని హుం అని చేయి చాచాడు. మొత్తం విషం చేతిలోకి ఇంత నేరేడు పండంత ముద్దగా అయిపోయి వచ్చిందిట. నల్లని విషం నల్లని నేరేడు పండులాగా చేతిలోకి వచ్చింది. ఆ ముద్దని గుటుక్కుని మింగేశాడు ఆయన. మళ్ళీ మింగేటప్పుడు కూడా ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. బయట ఉంటే బయట ఉన్న లోకాలలో ఉన్న ప్రజలందరూ కాలిపోతారు. తీరా కడుపులోకి ఎడితే ఆయన గర్భంలో కూడా కొన్ని లోకాలు ఉన్నాయి. స్వర్గం వంటి లోకాలన్నీ బయట ఉన్నాయి, ఆయన కడుపులో అధోలోకాలు ఉన్నాయి. ఇక్కడ రెండు రకాల లోకాలు ఉన్నాయి, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు భూలోకంతో కలిపి ఇవన్నీ కడుపులో ఉన్నాయి. పైన వరుసగా భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు ఉన్నాయి. బయట ఉంటే ఈ ఊర్ధ్వలోకాలు బూడిదైపోతాయి, కడుపులోకి ఎడితే భూలోకం మొదలుకొని మనందరం కాలిపోతాం. అందుకని వీళ్ళకి గండం ఉండకూడదు, బయట ఉన్న వాళ్ళకి గండం ఉండకూడదు. అందుకని లోకములు లేని ఒకే ఒక్క స్థలం కంఠస్థానం. అందుకని కంఠం దగ్గర ఇంత విషయాన్ని చాలా జాగ్రత్తగా అట్టే పెట్టాడు. ఒక్క క్షణం మీరు ఎవరైనా ఆలోచించండి, ఇంత కాఫీ తాగి నాలుగు దాటాక గొంతు దగ్గర మీరు ఎవరైనా అట్టే పెట్టగలరా? మీరని కదా మనం ఎవరమైనా. కడుపులోకి వెళ్లకుండా కాఫీని బయటికి రాకుండా సరిగ్గా కంఠం దగ్గర నిలబెట్టే శక్తి ఉందా? ఇంకా కడుపులోకి వెళ్లకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కంఠద్వారం దగ్గర జాగ్రత్తగా పదిలపరిచిన మహానుభావుడికి అప్పటి నుంచి కాలకంఠుడు అని బిరుదు వచ్చింది. లోకాలను నాశనం చేసే కాలం కంఠంలో పెట్టాడు. ప్రజల్ని నిమిషంలో వృద్ధులను చేసి చంపేసేటటువంటి విషాన్ని కంఠంలో పెట్టాడు. ఇదే ఈ కాలమే విషం అంటే, దీనిని కంఠంలో పెట్టాడు. అందుకని ఆయన కాలకంఠుడు. మంచి వస్త్రాలు కొందరు పుచ్చుకున్నారు, కామధేనువును కొందరు లాక్కున్నారు, ఐరావతం ఒకళ్ళు లాక్కున్నాడు, లక్ష్మీదేవిని ఒక ఆయన పట్టుకుపోయాడు. పాపం ఈయనొక్కడే అమాయకుడు బాలాశంకరుడు విషాన్ని మాత్రం కంఠంలో పెట్టుకున్నాడు. అందుకని ఈశ్వరుడు పరమ కరుణా సనాథుడు అన్నారు. ఆయన్ని బాలాశంకరుడిని ఎందుకంటామంటే, బాల అనేది హిందీ పదం, బోలా అయితే తక్షణం రక్షిస్తాడు, వాడెవడూ అనవసరం. పాపం ఆయనకు ఆచారాలు కూడా అక్కర్లా, ఎవడు ఎలా వచ్చి రక్షించమన్నా రక్షిస్తాడు, ఏమిచ్చినా స్వీకరిస్తాడు. పాపాత్ముడు వచ్చినా సరే పోన్లేరా, నువ్వు రేపైనా బాగుపడతావులే అని వరం ఇస్తాడు. నీ భార్యను నాకు ఇచ్చేయి అన్న రావణాసురుడికి కూడా భార్యను ఇచ్చేసేంత అమాయకుడు ఆయన. అందుకని అంత కరుణాస్వరూపుడు గనక ఆయన్ని బాలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు. ఇంకా కరుణ అంటే అవ్యాజ కరుణ ఆయన దగ్గర తప్ప మరెవరి దగ్గర లేదు. అటువంటి స్వామివారి అత్యద్భుత దివ్యలింగం జ్యోతిర్లింగ ప్రాంగణంలో మనం ఉన్నాం గనక మనకి ఈ కాలం గురించి భయం అవసరం లేదన్నారు. శ్రీశైల జ్యోతిర్లింగ ప్రాంతంలో ఉన్నవాడికి కాలుడి గురించిన భయం తత్ర నాస్తి నాస్తీతి మే మతి అంటాడు నందీశ్వరుడు. శ్రీశైల జ్యోతిర్లింగం దగ్గర ఉన్నవాడికి కాలప్రభావం గురించి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ శరీరం విడిచిపెట్టినా అంతటిస్తున్నారు. వాళ్ళ పేర్లు ఏమిటో తెలిసినా, ఒకటి పేరు ధాత, మరొకటి పేరు విధాత, ఒకటి పేరు సంభ్రముడు, ఒకటి పేరు విభ్రముడు. ఇందులో ధాత అన్నవాడు ఏం చేస్తాడు? చిక్కులు కల్పిస్తాడు. మీరు ఒక మంచి పని చేయాలనుకున్నారనుకోండి, ఆ మంచి పని జరగకుండా అడ్డం పడతాడు. దేవాలయ ప్రాంగణంలో రసాయన పదార్థములు వాడకుండా ఆవుపాలతోటి అభిషేకం చేయాలి, మనమే గోశాల నుంచి సప్లై చేద్దామని మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ధాత అన్నవాడు ఏం చేస్తాడు? ఎవడో ఒకటి చేత కోర్టులో వేయిస్తాడు, ఏం మేము చిక్కొచ్చిందిరా ఎలా రాని మీరు అనుకునే లోపు ఈ విధాత ఏం చేస్తాడు, కోర్టులో మనకి ఫేవర్గా వచ్చేలా చేస్తాడు, అంటే చిక్కు తీరుస్తాడు. మనకు ఒక నాయకుడు లేకపోతే చెప్పిన వాటి వినేవాడు ఎవడుంటాడు? ఓ దేవస్థానం హాయిగా సాగిపోతుంది, అయినా పైన ఒక అధికారం ఉండాలా వద్దా? కార్యనిర్వహణాధికారి సరిగా ఉంటే అప్పుడు ఆ కార్యక్రమాలు వాటంతటవే ఆయన ఉన్నా లేకపోయినా మంచి వాళ్ళ వల్ల సాగిపోతాయి. అందువల్ల ఒక గొప్ప కార్యనిర్వహణాధికారి ఇప్పుడు ఈ శ్రీశైలానికి ఎలా వచ్చారో ఆయన, అలాగే వీళ్ళందరికీ ఒక నాయకుడు కావలసి వచ్చింది. ఆ నాయకుడు ఎవరు? దానికి నేను సులభమైన మార్గం చెబుతానన్నాడు శ్రీ మహావిష్ణువు. ఏమిటది? భూమి చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణ చేసి ఎవడు ముందుగా వస్తాడో వాళ్ళకి గణాధిపత్యం, గణములకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు ఆయన. వెంటనే మన కుమారస్వామి వారు దానికి ఎంత సుఖమో తెలిసినా, వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఏ రాడార్లు దాన్ని పట్టుకోలేవు, ఈ విమానాల బాధ లేదు, మహానుభావుడు సర్వకాల సర్వావస్థల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయాడు ఆయన. పాపం వినాయకుడు చూస్తే బుల్లి బుజ్జి ఎలక, అది కదలలేదు. ఈయనకి బొజ్జ, దీని వెనకాతలు ఉన్న నిగూఢార్థాలు పక్కన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆయన తెల్లబోయి నారదుడి దగ్గరకు వచ్చి, ఇదేం పోటీ అండి, విష్ణుమూర్తిలా పెట్టాడు, మా తమ్ముడు గారు వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు నాకు ఆధిపత్యం లేకపోతే నా ముఖం ఎవడైనా చూస్తాడా, అసలే అంతంత మాత్రం నా శరీరం, ఏదో పదవిలో ఉంటే నా ముఖం ఎవడైనా చూస్తాడు, అది లేకుండా పోతుందేమో అన్నాడు. దానికి ఒక చిన్న సులభమైన ఉపాయం చెబుతా విను. ఆ విష్ణువుని పట్టుకున్నాడు ఆయన. శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఈయన వెళ్ళాడు. నాయన, వేదమును ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే నువ్వు సులభముగా భూప్రదక్షిణ చెయ్యగలవు అన్నాడు ఆయన. ఇంతకంటే ఎక్కువ చెప్పలా. వెంటనే ఈయనకు అర్థమయ్యింది, కవులకు కవి గణపతి అంటే. గణపతి సామాన్యుడు కాదు, మనందరం సామాన్య కవులమైతే మన కవులకు కవి. అందుకే ఓం గణానాంత్వ గణపతి కుంభవామహే కవిం కవీనాం కవీనాం కవిం అన్నాం. కవులకు కవిని మేము స్తుతిస్తున్నాము. మహానుభావులైన కవులందరికీ కూడా మూలకవి, అసలు భారతం రాసిపెట్టినవాడే ఆయన. అటువంటి కవిగారికి తట్టందే ఉంటుంది వేద పురుషుడికి. వెంటనే జ్ఞానోదయం అయ్యింది. తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టి పార్వతీ పరమేశ్వరుల్ని వాళ్ళ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి నాకు పట్టాభిషేకం చేసేయండి అన్నాడు. మీ తమ్ముడు లోక ప్రదక్షిణకి వెళ్ళాడు, నువ్వు ఇక్కడే కూర్చుని మా చుట్టూ ప్రదక్షిణ చేసావు, నీకు పదవి ఇమ్మంటావేమిటి అన్నాడు శివుడు చిరునవ్వు నవ్వుతూ. అయితే ఓ పని చేయండి, వేదాలను మార్చేయండి, లేదా నాకు పట్టాభిషేకం చేయండి అన్నాడు ఆయన. చేయడం ఏమిటి అన్నాడు. వేదములు ఏం చెబుతున్నాయి? తల్లిదండ్రులకి నమస్కరించి ప్రదక్షిణ చేసినటువంటి వాడికి భూప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. ప్రదక్షిణ చేస్తేనే అంత పుణ్యం వస్తే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అంటారు మిమ్మల్ని. సమస్త లోకాలకి తల్లిదండ్రులు, ఆది దంపతులు, ప్రథమ దంపతులు అటువంటి మీకు నేను ప్రదక్షిణ చేసి నమస్కరించాను. ఇక నాకు సమస్త లోకాలకి ప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చింది. ఒక భూమి ఏమిటి, అన్ని లోకాలు మీ కడుపులో ఉన్నాయి, మీ చుట్టూ ప్రదక్షిణ చేశాను, కాబట్టి సమస్త లోక ప్రదక్షిణ పుణ్యం వచ్చింది. తెలివితేటలతో ఇలా నేను ప్రదక్షిణ చేసిన పుణ్యం సంపాదించాను. వేదముల ప్రకారం నా ప్రదక్షిణ పూర్తయ్యింది, కాబట్టి పట్టాభిషేకం చెయ్యాలి, లేదనుకోండి వేదములని మార్చండి అన్నాడు. వేదములు మార్చే అధికారం మాకు లేదు, మేము స్వయంగా చెప్పాం, వేదములు అపౌరుషేయాలు, వాటి జోలికి మేము త్రిమూర్తులం వెళ్ళాం, కాబట్టి నీకు పట్టాభిషేకం చేస్తున్నానని పట్టాభిషేకం చేశాడు. సిద్ధి బుద్ధుల్నిచ్చి పెళ్లి చేసేశాడు. చాలా కాలం తర్వాత పాపం అన్ని లోకాలు తిరిగి తిరిగి వచ్చాడు కుమారస్వామి. నాకు పట్టాభిషేకం చేస్తారేమో, ఇంకా ఈ ఆసనం ఖాళీగా ఉందేమో అని. అప్పటికి విఘ్నేశ్వరుడు కూర్చుని ఉన్నాడు, శుభ్రంగా పక్కన సిద్ధి బుద్ధులు ఉన్నారు. దాంతో ఆయన ఆగ్రహించాడు. ఆ ఆగ్రహానికి పక్కన నారదుడు కొంచెం ఆజ్యం పోశాడు. చూసావా కుమార, నువ్వు అలా తీర్థయాత్రలకు వెళ్ళగానే మీ అమ్మగారు నాన్నగారు పెద్ద ఆయన్ని చాలా తెలివితేటలతోటి భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చేలా చేసి పట్టాభిషిక్తుడు చేశారు. కనీసం నువ్వు వచ్చేదాకా కూడా మీ అన్నగారు పెళ్లి చేసుకోకుండా ఆగలేదయ్యా. పోనీ ఏదో తీర్థయాత్రలో ఉన్నావు, అక్కడైనా నీకు ఏదైనా ఆహ్వానం పంపచ్చుగా, అదేం పెద్ద కష్టమా? ఆహ్వానం కూడా పంపకుండా నీకు వాసం జరిగింది, చూసావా ఇలా నిన్ను వాసగించారు అన్నాడు ఈయన.
నారదుడు లోకశ్రేయస్సు కోసమే కొంచెం గిల్లాడు కుమారస్వామి. దాంతో కుమారస్వామికి మరింత ఆగ్రహం కలిగింది. తక్షణం కైలాసాన్ని విడిచిపెట్టాడు. మహావేగంగా బయలుదేరాడు. నాయన కుమార వెళ్ళిపోకు వెళ్ళిపోకు అంటూ వెంటబడ్డారు తల్లిదండ్రులు, పార్వతీ పరమేశ్వరులు. అయినా ఆయన వినలేదు. టక్కన అక్కడి నుంచి బయలుదేరాడు. క్రౌంచద్వీపం సమాశ్రిత్య, క్రౌంచద్వీపం మీదకి వచ్చి అక్కడ దాన్ని ఆశ్రయించుకున్నాడు. అదిగో ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలాన్ని అంతటినీ పూర్వం క్రౌంచద్వీపం అనేవారు. ఇక్కడికి రాగానే పార్వతీ పరమేశ్వరులు, నాయన నువ్వు లేకపోతే ఉండలేము రా రా అని ఎన్నోసార్లు అడిగారట. నిజానికి కుమారస్వామి సామాన్య మానవుడిలాగా తల్లిదండ్రుల మీద కోపగిస్తాడా? అయ్యవారు అమ్మవారు మనలాగా అబ్బాయి వెళ్ళిపోకు అని ఏడుస్తారా? ఈ లోకాలకు ఇంత ఉపకారం చెయ్యాలంటే ఇలాంటి ఒక లీల పన్నాలి. అందుకని ఈశ్వరుడు కల్పించిన ఒక అద్భుతమైన మహాలీల అన్నారు. ఆయన ఆనాడు ఈ లీల కల్పించకపోతే, ఈ నాటకం ఆడకపోతే, ఈ జగన్ నాటకం ఇవాళ శ్రీశైల మల్లికార్జున లింగం ఉండదు, అమ్మవారు భ్రమరాంబ ఉండదు, స్వామివారు శిఖరం దగ్గర ఉండడు, మనకి రత్నగర్భ గణపతి సాక్షి గణపతి ఎవరు ఉండరు, ఉండకపోతే మనకి సకల పాపాలు మనల్ని చుట్టుకునేవి. ఇంతమందిని అనుగ్రహించడం కోసం ఆ మహానుభావుడు ఆడిన ఒక అద్భుతమైన జగన్ నాటకం అన్నారు. ఈ కుమారుణ్ణి చూడడం కోసం స్వామివారు ఇప్పుడు ఏం చేశారట, ఒక ముసలివాడి వేషం వేసుకున్నాడు. బాగా వృద్ధుడిగా తెల్లని గడ్డం, నరసిన్న గడ్డంబు, నరసిన్న మీసంబు, నరసిన్న రోమ పాండు రసిరంబు. శ్రీనాథ కవి చాలా అందంగా రాశాడు. బాగా తెల్లబడిపోయిన జుట్టు, తెల్లబడిపోయిన వెండిలా మారిపోయిన గడ్డం, మేసం, వీటితో ఇలా తలకాయ ఒడిగిపోతూ ఉండగా వార్ధక్యంలో కొంతమందికి తల ఇలా కదిలిపోతూ ఉంటుంది చూడండి, అలా శిరకంపంతో జారిపోతున్న బొజ్జతో చర్మం వేళ్లాడిపోతూ ఉండగా కళ్ళు లోతుకుపోయి ఒక ముసలాయన వేషంలో భూమికి దిగొచ్చాడు ఆయన కొడుకును చూడటానికి. ఆ మొట్టమొదటి రూపమే వృద్ధమల్లికార్జున రూపం. అందుకే ఇప్పటికీ కూడా వృద్ధమల్లికార్జునుడి దర్శనం చెయ్యకపోతే అసలు మల్లికార్జునుడిని దర్శనం చేసినా అది వ్యర్థమైపోతుంది అని చెప్పారు శివపురాణంలో. మొట్టమొదటి కొడుకు కోసం ఆ రూపంలో వచ్చాడు. అసలు శరీరం గగురు పొడుస్తుంది ఒక్కసారి వృద్ధగల్ మల్లికార్జునుడి మీద స్వామి దర్శనానంతరం ఇన్ని పాలు ఇన్ని నీళ్లు పోసి లేదా భక్తి శ్రద్ధలతో ఒక్కసారి నమస్కారం చేసుకుంటే సమస్త లోకాలకి మూలమైన ఆది పితరులను చూచిన పుణ్యం వస్తుందన్నమాట మనకి. ఆయన్ని చూచి తీరాలి. ఆ వృద్ధ మల్లికార్జునుడి రూపంలో దిగొచ్చాడు. ఈయన దిగి రాగానే అమ్మవారికి కోరిక కలిగింది. ఆయనంటే మారువేషంలో వెళ్ళాడు, నేను ఎలా వెళ్ళాలి? భర్త అనుమతి లేకుండా భార్య బయటికి వెళ్ళకూడదు. ఆయన అప్పటికే వెళ్ళిపోయాడు, అనుమతి ఎవరిస్తారు ఇప్పుడు? మరి ఒక్క కారణంతో మాత్రం వెళ్ళొచ్చట భార్య, లోకములు రక్షించమని కోరినప్పుడు లేదా పిల్లలు రక్షించమని కోరినప్పుడు భర్తకి తెలియకుండా భార్య బయటికి వెళ్ళొచ్చు, లేదా గురువులు రమ్మంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరు పిలుస్తారు తనని? అప్పుడు ఆవిడ కూడా ఒక లీల చేసింది. ఆ కాలంలో అరుణుడు అని ఒక భయంకర రాక్షసుడు ఉన్నాడు. వాడు హిరణ్యకశిపుడి యొక్క వంశంలో పుట్టాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిలో హిరణ్యాక్షుడి కొడుకు దుర్గముడు, ఆ దుర్గముడి కొడుకు రురువు, రురువు యొక్క వంశంలో ఏడవ తరానికి చెందినవాడు అరుణుడు అంటారు వాడిని. రాక్షసులు సాధారణంగా చింతపండు ముద్దల నల్లగా ఉంటారు, కానీ వీడికి వచ్చి ఎర్రగా ఉండేవాట. కళ్ళు చింత నిప్పుల్లో ఉండేవి, వీడి శరీరం కూడా చింత నిప్పుల్లా ఎర్రగా మెరిసిపోయేది. ఏడు తాడి చెట్లంత పొడుగున్నాడు వాడు. సప్త తాళ ప్రమాణస్తు అన్నాడు. తాళము అంటే తాడి చెట్టు, సప్తతాళము అంటే ఏడు తాడి చెట్లు. ఏడు తాడి చెట్లు ఎంత పొడుగ్గా ఉంటాయో ఈ రాక్షసులు అంత పొడుగ్గా ఉండేవాడు. వీడు శుక్రాచార్యుడిని ఆశ్రయించి ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది రాక్షసులకు రాజయ్యాడు. ఒకరోజున శుక్రుడు అన్నాడు, నువ్వు ఎంత పరాక్రమవంతుడువైనా ఎంత చదువుకున్నా ఏదో ఒకరోజు దేవతలతో యుద్ధం చేయక తప్పదు, దేవతలకి సహాయంగా ఈశ్వరుడో లేక విష్ణువో వస్తారు, అప్పుడు మళ్ళీ మీకు సావు తప్పదు. సావు లేకుండా వరం పొందమని మీ వాళ్లకు ఎంత చెప్పినా వాళ్ళు సక్రమంగా తపస్సు చేసి అటువంటి వరాలు పొందలేకపోయారు. కనీసం నువ్వైనా ఈసారి బ్రహ్మ గురించి కఠోర దీక్షతో తపస్సు చేసి మృత్యువు లేని వరం పొందు అన్నాడు శుక్రుడు. వెంటనే వీడు బ్రహ్మ కోసం 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాట, ఒంటికాలు మీద నిలబడి. అందుకే రాక్షసులు అన్నారు వాళ్ళని, ఒంటికాలు మీద మోకాళ్ళ మీద నిలబడి కాస్త నీళ్లు పోయిండి అభిషేకం చేయండి అంటే మోకాళ్ళ మీద ఎంతమంది ఉంటారు, అమ్మ బాబోయే మోకాళ్ళ నొప్పులు మనకి మెట్లెక్కలేము. అందుకే మానవులకి పెద్దగా ఏ శక్తులు రావు. రాక్షసులు అవసరమైతే తపస్సు చేస్తే అంత మొండిగా ఉంటారు, వ్యసనములకు వెళ్ళినా అంత మొండిగానే ఉంటారు. వాడు 100 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే వాడి నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు పైకి లేచిపోయాయి. అది తపస్సు అంటే, తపము అంటే వేడి. వాడు చేసిన తపస్సుకి ఒళ్ళు వేడెక్కి ఆ ఒంటిలో ఉన్న అగ్నిజ్వాలలు ఈ పైన ఉన్న మూర్ధము నుండి పైకి లేచాయట. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశో ధూత సధూమహేతి పటలో దంచోహిని చేన్. ఉగ్రమైన తపస్సు చేస్తున్న రాక్షసుడి నెత్తి మీద నుంచి లేచిన అగ్నిజ్వాలలు పొగలతో వెళ్ళి సమస్త లోకాలు దాటి బ్రహ్మగారి కాళ్ళు కూడా కాల్చేసాయి. బ్రహ్మ కాళ్ళు కాలిపోయాయి ఆ తపస్సుకి. ఆ వేడి తట్టుకోలేక బ్రహ్మ వాడికి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. ఒరే నీకేం వరం కావాలి అన్నాడు. దేవీ భాగవతంలో కూడా ఈ కథ వస్తుంది, చాలా అద్భుతమైన కథ అది. వాడు వెంటనే మరణం లేకుండా వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను కాబట్టి అన్నాడు. వెంటనే బ్రహ్మగారు, మరణం లేకుండా వరం అడిగితే ఇచ్చేస్తాను అనుకున్నావు, నువ్వు ఎంత తపస్సు చేస్తే మాత్రం ఇది మాత్రం కుదరదు. మృత్యురు జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాప్తశతాంతేవ మృత్యుర్వై ప్రాణినాధ్రువం అన్నాడు. ఇది దేవీ భాగవతంలో శ్లోకం. నాయన, మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదు. జన్మవతాం అంటే పుట్టిన వారికి, భూమి మీద ఎవడన్నా పుట్టాడంటే వాడికి మృత్యు మరణము దేహేన సహ జాయతే, శరీరముతో పాటే పుడుతుంది. వీడు పుట్టాడంటే వీడి శరీరంతో మరణం కూడా పుడుతుంది. కోతికి తోక ఉంటుంది, పక్షులకి రెక్కలు ఎలా ఉంటాయో మానవుడికి కూడా భూమి మీద పుట్టాక వాడు ఏ జీవి అయినా సరే వాడికి మరణం తప్పదు. నీ వెంట ఎప్పుడూ మృత్యు ఉంటుంది, నిత్యం సన్నిహితో మృత్యు, పక్కనే ఉంటుంది మృత్యు. కట్టుకున్న భార్య లేక భర్త కూడా పక్కన కూర్చోరు, ఒక్కొక్కప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. కానీ మరణం మాత్రం పక్కన మన పక్కనే కూర్చుని, అబ్బాయి నీ టైం అయిపోయింది కమాన్ అంటూ ఉంటాడు వాడు. వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేత మరణం లేకుండా ఉండడం కుదరదు. ఇంకేదైనా కోరుకో. అద్య ఈరోజు కానీ, అబ్బ సంవత్సరం తర్వాత అయినా, శతాంతేవ 100 ఏళ్ల తర్వాత అయినా, మృత్యుర్వై ప్రాణినాధ్రువం మరణం ప్రాణికి తప్పదు అనగానే వీడు కొంచెం ఆలోచించి, మహాత్మా ఈ లోకంలో 6 కాళ్ళున్న ప్రాణులు ఏమైనా ఉన్నాయా అన్నాడు. నాకు పెద్దగా దృష్టికి రావట్లేదు అన్నాడు ఈయన. 6 కాళ్ళు కలిగిన ప్రాణి స్త్రీ అయి ఉండాలని, పైగా ఝంకారంతో శబ్దంతో నన్ను చంపాలి. నా చెవి దగ్గరకు వచ్చి 6 కాళ్ళు ఉన్నటువంటి జీవి, అది కూడా స్త్రీ అయినటువంటి జీవి, పెద్ద శబ్దం చేస్తే ఆ శబ్దం నా చెవుల్లోకి వెళ్ళి కర్ణభేరి పగిలి నెత్తురు బయటికి వచ్చినప్పుడు మాత్రమే నేను మరణించే వరం ప్రసాదించు అన్నాడు వాడు. అటువంటిది లోకంలో ఉండదు అనుకుని రాస్తూ అన్నాడు బ్రహ్మ. మీకు రహస్యం చెప్పాలి, అంత పూర్వం 6 కాళ్ళ జంతువుల్ని సృష్టించలేదు బ్రహ్మ. 4 కాళ్ళ జంతువుల్ని, 2 కాళ్ళ జంతువుల్ని, లేదా బహుపదాలు ఉన్నాయి ఈ రోకలి బండల లాంటివి, కానీ అప్పటికింకా షట్పదాలు పుట్టలేదు. అందుకే వాడు అంత జాగ్రత్తగా అడిగాడు వరం. తథాస్తు, నువ్వు లోకాలని జాగ్రత్తగా చూసుకున్నంత కాలం, ఎవరికి ఏ నష్టం కలిగించనంత కాలం నీకోసం అటువంటి జంతువు రాదు. ఒకవేళ నువ్వు లోక కంటకుడవై ఈ ప్రాణుల్ని పీడించడం మొదలు పెడితే, మహానుభావులైన ఋషుల్ని గోవుల్ని వీళ్ళని పీడించడం మొదలు పెడితే నిన్ను చంపడానికి అటువంటి జీవి దిగొస్తుంది, నేనిచ్చిన వరం నిన్ను కాపాడదు అన్నాడు ఆయన. ఈయన ఇంటికి వచ్చాడు. లోకాలను రక్షించడానికి ఇంత కష్టపడి తపస్సు చేయాలా? నేను లోకాలను పీడించడానికి కోసం తపస్సు చేశాను, కానీ లోకాలకు ఉపకారం చేయడానికి ఇంత కష్టపడాలా అనుకున్నట్టు వాడు వచ్చాడు. రావడంతో శుక్రాచార్యుడికి అసలు విషయం చెప్పాడు, శహవాసిక నీకు మరణం ఉండదన్నాడు శుక్రుడు. వెంటనే మన దైత్య సైన్యాన్ని సిద్ధం చేయి, దేవతలు అంతం చూద్దామన్నాడు. దేవతల మీదకు దండయాత్రకు వెళ్ళాడు. ఇంద్రుడు హడిలి పారిపోయాడు. ఇక అక్కడి నుంచి మానవుల్ని పీడించాడు, సకల జాతుల్ని పీడించాడు. ఈ రాక్షసుడి దెబ్బకి సకల జీవులు హడిలిపోయారు. ఒక్క రాక్షసులు తప్ప ఆ కాలంలో సుఖంగా బ్రతికిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దాంతో చివరికి దేవతలు ఋషులు అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి అయ్యవారు ఇక్కడ లేడు, వృద్ధమల్లికార్జునుడికి ఎక్కడున్నాడు, కైలాసంలో లేడు. అమ్మా స్వామి కనపడటం లేదు, ఇప్పుడు నువ్వే దిక్కు, మమ్మల్ని రక్షించాలన్నారు. అప్పుడు ఆవిడకి వంక దొరికిందిట, భూలోకానికి వెళ్ళాలి, మా అబ్బాయిని చూడాలి, మా ఆయన్ని అడుగుదామంటే ఆయన లేడు, ఎలా వెడదామా అనుకున్నాను. ఇదిగో వీడు తయారయ్యాడు, ఏదో ఒక వంక పుట్టుకో దొరికితే కానీ వెళ్ళడానికి లేదు కదా. వెంటనే ఆవిడ ఏం చేసింది, శీఘ్ర కాలంలో ఈ లోక కంటకుడైన అరుణుణ్ణి చంపే బాధ్యత నాది అన్నది. తన పరివారంతో బయలుదేరింది. భ్రామరి రూపం కృత్వా, భ్రామరి అంటే ఆడుతుమ్మెద, మొట్టమొదటిసారిగా అమ్మవారప్పుడు ఆడు కాళ్ళు కలిగిన ఆడుతుమ్మెద అయ్యింది ఈ తుమ్మెద రూపం ధరించి. అప్పటి తర్వాత నుంచి బ్రహ్మగారు సృష్టించడం మొదలెట్టాడు. అంతపూర్వం బ్రహ్మ సృష్టిలో ఈ షట్పది లేదన్నమాట. ఇలా ఆడుతుమ్మెదగా మారి దానికి ఆరు కాళ్ళు ఉంటాయి. తన పరివారంతో జయ విజయ మొదలైన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని అమ్మవారి దగ్గర ఉండేటటువంటి వాళ్ళని వాళ్ళని కూడా తుమ్మెదలుగా మార్చి భూలోకానికి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో క్రౌంచ పర్వత ప్రాంగణంలో విహరిస్తున్నాడు అరుణాసురుడు. అక్కడున్న మునులు ముక్కు పుచ్చుకుని గెడ్డాలు పుచ్చుకుని పీకుతున్నట్టు వాడు. తక్కువ అమ్మవారు వెళ్ళింది. చాలా పెద్ద కథ, క్లుప్తంగా చెప్పాల్సి వస్తుంది మీకోసం. చెవుల దగ్గర అమ్మవారు జమ్మంటూ పెద్ద రొద చేసింది. ఆ శబ్దం అమ్మవారు చుట్టూ తిరుగుతూ చేస్తూనే ఉంది. ఈ చెవి ఏడా పేడా వాయించి పారేసింది అమ్మ. అప్పుడప్పుడు ఉపన్యాసం సమయంలో పైనున్న కోతులు ఢామ్ ఢామ్ దూగుతూ ఉంటే మన వాళ్ళ చెవులు దద్దరిల్లిపోవడంలా, ఈ మాత్రానికే చెవులు దద్దరిల్లిపోతూ అంటే ఇక అక్కడ అమ్మవారు వచ్చి రాక్షసుని చంపడానికి అంత తల్లి జగన్మాత అరిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. దాంతో వాడి చెవులలో ఉన్న కర్ణభేరులు పగిలిపోయాయి, రక్తం వరదలే వీటికొచ్చింది. ఏవి రక్తం వచ్చిందండి, వాడి రక్తంతో మూడు లోకాలలో ఉన్న వాళ్ళల్లో అందరికీ రక్తదానం చెయ్యొచ్చట. గ్రూప్ తెలియదు కానీ, ఆ దిక్కుమాల గ్రూప్ ఏమిటో తెలియదు కానీ, ఇంకా బ్లడ్ బ్యాంక్కి వాడు డొనేట్ చేస్తే ఇది తిరగకూడదు అనమాట, ఎన్నాళ్ళకి తరగదు. అంత రక్తం మహాప్రవాహంగా వెళ్ళిపోయిందన్నాడు. వాడిని సంహరించి ఆ విధంగా అమ్మవారు ఆ భ్రామరీదేవి స్వామివారితో పాటు తర్వాత పైన వెలిసిన ఆవిడనమాట శ్రీ భ్రమరాంబాదేవి జగన్మాత. ఈ వంకతో భూలోకానికి వచ్చింది. స్వామివారి పక్కన తాను కూడా ఒక మంచి ముత్తైదువుగా ఉంది. మామూలు ముత్తైదువు కాదు, వేద పురాణ శాస్త్రములకు మారు రూపముగా ఉందన్నారు ఆవిడ. ఆవిడ చూస్తే వేదమాత, శాస్త్రమాత, పురాణమాత అన్నట్లుగా ఉంది. దానినే శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో వేద పురాణ శాస్త్ర పదవీ నదవీ అయిన పెద్ద ముత్తైదు హాటక కాశికా నగర హాటక పీఠ శిఖాధిరోఢ అంటాడే. వేద పురాణ శాస్త్ర పదవి నా దవీయసి, దవీయసి అంటే దూరంగా ఉంది. ఆవిడ నా దవీయసి దూరంగా లేదు. దేనికి దూరంగా లేదు? వేద పురాణ శాస్త్రములనే పదవికి దూరంగా లేదు. అనగా అమ్మే వేదమాత, అమ్మే పురాణమాత. అమ్మకి నమస్కరిస్తే సకల వేదములకు నమస్కరించినట్టే. ఇంక వేదములు ఒకవేళ చదువుకోలేదనే వేదన అక్కర్లేదు. మనం అప్పుడప్పుడు అయ్యో ఇంత జన్మ ఎత్తాం, మాకు వేదములు రావు, పురాణములు రావు, శాస్త్రములు రావు, ఇంకోటి రావని బెంగ పెట్టుకుంటున్నారే. ఆ బెంగ పెట్టుకోక్కర్లేదట. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తే ఈ జన్మలోనే సకల పురాణ వేద శాస్త్రములన్నీ కంఠస్థము చేసినటువంటి మహాపుణ్యం వస్తుంది. కంఠస్థం చెయ్యటమే కాదు, దాన్ని వల్లె కూడా వెయ్యాలి. రోజు చదవకపోతే కొంతకాలానికి చదివినవి మర్చిపోతాం. అనభ్యాసే విషం శాస్త్రం, బాగా చదువుకున్నామండి, ఒక 5-6 ఏళ్ళు దాని జోలికి వెళ్లకుండా ఉంటే మర్చిపోతాం మళ్ళీ. నేను నా చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ ట్యూషన్గా చెప్పాను ఇంటర్మీడియట్ వాళ్ళకి, 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా పురాణం చెప్పడం మొదలెట్టేది మర్చిపోయాను. ఇప్పుడు చూస్తే నాకు ఆ లెక్కలు గుర్తురావట్లేదు సరిగ్గా, 10th క్లాస్ లెక్కలు మర్చిపోయాను, చివరికి అలా అయిపోయింది. మాయిదారు లెక్కలే మర్చిపోతుంటే ఇక వేదాలు మర్చిపోవు. అందుకని అభ్యాసములో లేకపోతే శాస్త్రం కూడా విషం అయిపోతుంది అన్నారు. అందుకని నిత్యము అమ్మవారికి నమస్కరిస్తే అభ్యాసములో పెట్టుకున్న పుణ్యం కూడా వస్తుంది, వల్లు వేసిన పుణ్యం కూడా వస్తుంది. అటువంటి తల్లి అయ్యవారితో కలిసి కుమారస్వామిని చూసేది. కుమారస్వామికి ఎవరో చెప్పారు, అక్కడ ముసలి వాళ్ళు కింద ఉన్నారే ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆ తెల్లని గడ్డంతో తెల్ల జుట్టుతో తెల్ల మీసంతో ఉన్నవాడే మీ నాన్నగారు, ఆ పక్కన కూర్చుని తెల్లని జుట్టుతో, కొన్ని వెంట్రుకలు తెల్లగా కొన్ని వెంట్రుకలు నల్లగా ఉండకపోని అయ్యవారిలో పూర్తిగా తెల్ల జుట్టుతో రాలేదు ఆవిడ. ఆవిడ జుట్టు ఎలా ఉందిట అంటే అది మామూలు జుట్టు కాదు, నువ్వులు బియ్యము కలిపి ఎండబోసినట్టుగా ఉందన్నారు. తిల తండుల న్యాయము నటింప, తిలములు అంటే నువ్వులు, తండులం అంటే బియ్యం. నువ్వులు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. తండులాలు అంటే బియ్యం ఎలా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. అమ్మవారి జుట్టు అలా ఉందిట, నువ్వులు బియ్యం కలిపినట్టు, అనగా ఆవిడ జుట్టు పూర్తిగా తెల్లబడల, కొన్ని వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి, కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. ఆ రోజుల్లో రంగులు వేసుకునే తెలివితేటలు లేవులేండి, అందువల్ల ఎలా ఉన్న వెంట్రుకలు అలాగే ఉన్నట్టుగా సగం నెరిసిన జుట్టుతో ఆవిడ ఉంది, పూర్తి నరసిన జుట్టుతో ఈయన ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు అక్కడ ఉన్నారు, నిన్ను మధ్య మధ్యలో చూసుకుంటున్నారు. వాళ్ళెవరో తెలుసా, వాళ్లే మీ అమ్మ నాన్నగారు అన్నారట. దాంతో ఆగ్రహం వచ్చి కుమారస్వామి, ఇక్కడికి వచ్చినా మా వాళ్ళు వచ్చేసారా అని త్రియోజనం దూరంగత్వ, మళ్ళీ శివపురాణంలో తృతీయ సంపుటంలో చెప్పారు జ్యోతిర్లింగ మహిమలో, ఇక్కడ నుంచి 3 యోజనముల దూరం వెళ్ళిపోయాడు. దాన్నే శాస్త్రంలో ఏం చెప్పారు, శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన, అక్కడ వెలిశాడు దూరంగా మళ్ళీ ఇక్కడ వీళ్ళు కనపడకుండా. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఈ రూపముతో ఉంటే ఈ స్వామి మన అబ్బాయి మనకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోయాడు, మళ్ళీ అక్కడికి వెళితే మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాడేమోనని జ్యోతి రూపం సమాశ్రిత్య శివౌ తత్ర సమాశ్రితౌ. జ్యోతి రూపం సమాశ్రిత్య, ఇది మనకి శివపురాణం చెబుతున్న శ్లోకం. ఒక వెలుతురుగా మారి ఇద్దరు జ్యోతి రూపంలో ఉంటే అది ఎవరు ఏమిటని ఎవరికీ తెలియదు. మనుషుల రూపంలో వస్తే వీళ్ళు శివుడు పార్వతి అని చెప్పచ్చు. కేవలం ఒక దీపం వెలిగించినప్పుడు చూడండి అందులో వెలుగుతున్న జ్యోతి ఎలా ఉందో అటువంటి రూపమును ఆశ్రయించుకుని వెలుగుతూ ఈ ఇద్దరు అక్కడికి వచ్చారు. అమావాస్య నాడు శివుడు ఆ జ్యోతి రూపంలో కుర్రాడి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చేవాడు కుమారస్వామిని. పూర్ణిమ నాడు అమ్మవారు వెళ్ళేది. చూడండి సుస్పష్టముగా శివపురాణంలో ఇదే చెప్పారు, అమావాస్య నాడు స్వామివారు, పూర్ణిమ నాడు అమ్మవారు, ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకునేవారు. క్రౌంచే పర్వతే గతే దూరంతు సుపుత్రకే, క్రౌంచ పర్వతం దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకు మీద ఉన్న వ్యామోహంతో వీళ్ళు అమావాస్య నాడు పూర్ణిమ నాడు వెళ్ళి చూసి వస్తూ ఉంటే ఇది ఒక్క ఆయనకి తెలిసింది. ఆయనే ఆదిశేషుడు. ఆదిశేషుడు వెంటనే తన కొడుకుని పిలిచాడు. పార్వతీ కళ్యాణ ఘట్టంలో కుమారస్వామి పుట్టినప్పుడు తారకాసుర వధలో ఈ ఆదిశేషుడి కొడుకు ప్రసక్తి బాగా వస్తుంది. ఆదిశేషుడి కొడుకు పేరు కుముదుడు. ఆదిశేషుడికి చాలామంది పిల్లలు ఉన్నారండో, ఆయనకి భార్య లేదనుకునేరు సుమా. ఆదిశేషుడికి, వాసుకి అందరికీ భార్యలు ఉన్నారు. ఆదిశేషుడికి 14 కోట్ల మంది పిల్లలు ఉన్నారని చెప్పారు పురాణాల్లో. అందులో ఒక కొడుకు పేరు కుముదుడు, వాడు కూడా చాలా తెల్లగా ఉండేవాడు. ఆయన కుమారస్వామికి పక్కన సహాయం చేశాడు తారకాసుర యుద్ధంలో. ఆ కుముదుడికి ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరు వల్లి. ఆవిడ పాతాళంలో ఉండేది. చాలా కాలం ఆదిశేషుణ్ణి ఈ శ్రీశైల ప్రాంతంలో ఉండే